Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు నమోస్తు రామాయణ కార్యక్రమం July 8, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హరిః ఓం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. మై ఇన్ మీడియా శ్రోతలందరికీ కూడా నమోస్తు రామాయ కార్యక్రమానికి స్వాగతం. నేను నందనాచార్య. మనం రామచంద్రమూర్తి యొక్క జన్మవృత్తాంతాన్ని, దశరథ మహారాజు గారు చేసినటువంటి పుత్రకామిష్టి యాగాన్ని, పుత్రకామిష్టి యాగ సందర్భంలో విష్ణుమూర్తి మిగిలినటువంటి దేవతందరికీ కూడా చెప్పిన విధంగా ఈ పాయసాన్న ప్రభావం చేత దశరథ మహారాజు గారి యొక్క పెద్ద భార్య అయినటువంటి కౌసల్యాదేవికి కుమారుడిగా జన్మించాడు వశిష్ఠ మహర్షి. వీరందరికీ కూడాను ఈ నలుగురిలో పెద్దవాడికి రాముడని, రెండవ వాడికి భరతుడని, మూడవ వాడికి, నాలుగవ వారికి భరత శత్రుఘ్నులు అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. గత భాగాలలో ఆ విధానమంతా కూడా మనం చెప్పుకున్నాం. రామచంద్రమూర్తికి 16 సంవత్సరాల వయసు వచ్చింది. సమస్తమైనటువంటి యుద్ధ విద్యలలోనూ ధర్మశాస్త్రాలలో కూడా ప్రావీణ్యుడయ్యాడు ఆయన. 16 సంవత్సరాల వయసు వస్తూ ఉన్నది రామచంద్రమూర్తి వివాహం చేయాలి అనేటువంటి తలంపుతోటి దశరథ మహారాజు గారు మంత్రుల యొక్క, పురోహితుల యొక్క సలహా మేరకు సమాలోచన చేస్తూ ఉన్నాడు ఏ విధంగా వివాహం చేయాలి అని చెప్పే విషయం గురించి. అదే సందర్భంలో విశ్వామిత్ర మహర్షి రాకను తెలుసుకున్నటువంటి దశరథ మహారాజు గారు విశ్వామిత్ర మహర్షికి ఎదురు వెళ్ళి సాదరంగా ఆహ్వానం పలికి సముచితమైనటువంటి సింహాసనంపైన ఆయన కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులిచ్చి ఆయన యొక్క కోరికను విన్నవాడి నిర్ఘాంతపోతాడు. తన యాగ సంరక్షణ కోసం రామచంద్రమూర్తిని తనతో పంపించమన్న విషయాన్ని వినటువంటి దశరథ మహారాజు గారు మొదట పంపలేనని చెప్పన్నాడు. తర్వాత తాను వస్తానన్నాడు. ఎప్పుడైతే రావణాసుడు పేరు విన్నాడో తాను కూడా రాలేను అనేటువంటి అసక్తతను తెలియచేశాడు ఈ యొక్క దశరథ మహారాజు గారు. ఎప్పుడైతే తనకు అసక్తతను తెలియచేశాడు విశ్వామిత్ర మహర్షి కోపానికి భయపడేటువంటి దశరథ మహారాజు గారు వశిష్ఠ మహర్షి యొక్క సలహా మేరకు వశిష్ఠ మహర్షి ధైర్యం చెప్పగా రామచంద్రమూర్తిని, లక్ష్మణమూర్తిని ఇద్దరినీ కూడా కలిపి విశ్వామిత్రుని యొక్క యాగ సంరక్షణార్థం పంపించాడు సిద్ధాశ్రమానికి. రామచంద్రమూర్తి, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు ఈ ముగ్గురు కూడా బయలుదేరి వెళుతూ ఉన్నారు. మార్గమధ్యంలో రామచంద్రమూర్తికి బల, అతిబల అనేటువంటి విద్యలు ఇవ్వటం, ఆ విద్యలను రామచంద్రమూర్తి లక్ష్మణమూర్తికి కూడా చెప్పటం, తర్వాత 108 రకాలైనటువంటి అస్త్రశస్త్రాలన్నింటినీ కూడాను రామచంద్రమూర్తికి విశ్వామిత్ర మహర్షి ఉపదేశం చేయటం, రామచంద్రమూర్తి తాటక వధ చేయటం, తర్వాత ఈ విశ్వామిత్ర మహర్షి సిద్ధాశ్రమంలో చేసినటువంటి సిద్ధయాగాన్ని రామచంద్రమూర్తి రక్షించే క్రమంలో మారీచ సుబాహులిద్దరిని కూడా ఓడించటం, వారిద్దరినీ కూడాను యాగానికి కల్పించేటువంటి విఘ్నాలవి కూడా కల్పించకుండా యాగాన్ని రక్షించి విశ్వామిత్ర మహర్షి చేత చేయబడేటువంటి యొక్క యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయడంలో తన యొక్క సహకారాన్ని తన గురువైనటువంటి విశ్వామిత్ర మహర్షికి అందచేశాడు. ఎప్పుడైతే ఈ విధంగా యజ్ఞం పూర్తయిందో దశరథ మహారాజు గారు ఏ విధంగా అయితే వివాహం కోసమని చెప్పి సమాలోచన చేసేటువంటి సమయంలో విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చాడో ఆ సంకల్పాన్ని నెరవేర్చడం కోసమనే సన్నట్లుగా విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తిని లక్ష్మణుడితో ఈ విధంగా చెప్తున్నారు. రామ, మిథిలానగరంలో ఉన్నటువంటి శివధనస్సు చాలా గొప్పదైనటువంటి తేజస్సు కలిగింది, ఆ ధనస్సును చూడటం కోసమని చెప్పేసి మిథిలానగరానికి వెళదామని చెప్పేసి చెప్పగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి అలాగే వెళదామని చెప్పేసి బయలుదేరి వెళుతూ ఉన్నారు. వారు అలా ప్రయాణం చేసేటువంటి క్రమంలో ఒకనాటి సాయంత్రం పూట సూర్యాస్తమ సమయంలో ఈ ముగ్గురు కూడాను శోణానదీ తీరంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. స్నాన సంధ్యావందనాది కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నారు. రామచంద్రమూర్తి విశ్వామిత్ర మహర్షిని చూసి ఈ విధంగా అడుగుతున్నారు. ఏమని, మహర్షి, ఓ గురుదేవా, ఈ ప్రదేశమంతా కూడా చాలా నిర్మలమైనటువంటి వాతావరణంతో, ఈ నదిలో ఉండేటువంటి జలాలన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటి జలాలుగా, కమ్మని రుచి కలిగినటువంటి వాటిగా ఉన్నాయి. ఈ ప్రదేశం ఎవరిది, ఈ ప్రదేశాన్ని గురించేటువంటి విషయం మొత్తం నాకు తెలియచేయవలసింది అని చెప్పేసి అడుగగా విశ్వామిత్ర మహర్షి చెప్తూ ఉన్నాడు రామచంద్రమూర్తికి. రామ, మా వంశానికి మూల పురుషుడు కుశుడు అనేటువంటి ఒక మహానుభావుడు, ఆయన బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడు. అంటే బ్రహ్మగారి చేత స్వయంగా సృష్టింపబడినవాడు, బ్రహ్మగారి యొక్క మనస్సులోంచి వచ్చినవాడు. ఆయన సత్యవ్రతాభిలాషి, గొప్ప తేజస్వి, నిరంతరము కూడాను వ్రతాలతోటి యజ్ఞాలతోటి కాలం గడిపేటువంటి వాడు. ఆయన భార్య వైదర్భి. ఆ వారి ఇరువురికి కూడాను ఒక నలుగురు కుమారులు కలిగారు. ఆ నలుగురు కూడా కుశాంభుడు, కుశనాభుడు, అధూర్తరజసుడు, వసు అనేటువంటి నలుగురు కుమారులు కూడా. ఈ నలుగురు కూడాను గొప్ప ధర్మాత్ములు, చక్కగా ప్రజలందరినీ కూడాను చక్కగా పరిపాలించేటువంటి సద్గుణాలు కలిగిన వారు. యుద్ధ విద్యలలో కానివ్వండి, ధర్మ విషయంలో కానివ్వండి, గొప్ప జ్ఞానం కలిగిన వారు, సామర్థ్యం కలిగిన వారు. ఎలాంటి కష్టమైనటువంటి సందర్భాన్ని కూడా వారికి ఉండేటువంటి ధర్మ జ్ఞానం చేత వారు ఆ కష్టాన్ని, ఆ సమస్యను తీర్చగలిగేటువంటి ప్రావీణ్యతను పొందారు. ఆ నలుగురు కూడాను చక్కగా రాజ్యాన్ని పంచుకున్నారు. నలుగురు నాలుగు రాజధానులు కట్టుకుని వారి యొక్క రాజ్యాలను పరిపాలిస్తున్నారు. వారిలో రెండవ వాడేటువంటి కుశనాభుడు మహోదయం అనేటువంటి గొప్ప నగరాన్ని కట్టుకుని ఆ యొక్క మహోదరం నగరాన్ని పరిపాలిస్తున్నాడు. ఆఖరి వాడేటువంటి వసువు గిరివ్రజము, అంటే ఐదు కొండల మధ్యలో నుంచి నది ప్రవహిస్తూ ఉండగా ఆ నదీ జలాల చేత తన చుట్టూతూ ఉండేటువంటి పంట పొలాలన్నింటినీ కూడా సస్యశ్యావలం చేస్తూ సుసంపన్నంగా ఉండేటువంటి ఐదు కొండల మధ్యలోంచి ప్రవహిస్తూ ఉన్నటువంటి నది చుట్టూతా ఉండేటువంటి నగరం గిరివ్రజము. అంటే కొండల చుట్టూతా కూడా ఉంది కాబట్టి ఆ ఊరిని గిరివ్రజము అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు. రామ, ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రదేశం ఈ కుశుని యొక్క నాలుగవ కుమారుడైనటువంటి వసువు యొక్క నగరంలో ఉన్నాం మనం. ఈ యొక్క నగరమే ఈ శోణానది చేత మనకు కనిపించేటువంటి నదే ఆ గిరివ్రజంలో ప్రవహించేటువంటి శోణానది. రామ, ఈ నలుగురులో రెండవ వాడేటువంటి కుశనాభుడు ధర్మాత్ముడు, తన భార్య అయినటువంటి ఘృతాచియందు 100 మంది ఆడపిల్లలను కన్నాడు. ఆ 100 మంది కూడాను చాలా రూపయవ్వన సంపన్నులు, సౌభాగ్యవతులు, చాలా గొప్పదైనటువంటి సౌందర్యం కలిగిన వారు. ఈ 100 మంది కూడాను తండ్రికి చాలా విధేయతగా ఉంటూ తండ్రిని గౌరవమునందు నుంచోబెట్టడంలో వారంతా కూడా సార్థకత చెందినవారు. ఒక సందర్భంలో ఈ 100 మంది ఆడపిల్లలు కూడాను నదీ తీరంలో జలకాలాడుతూ ఉండగా వాయుదేవుడు వీరి యొక్క అందచందాలను చూచినవాడి మోహించి వీరిని వివాహం చేసుకోవాలి అనేటువంటి కోరికను వారికి వెలుబుచ్చగా ఈ 100 మంది కూడా ఒకే మాటగా, వాయుదేవ, నీవు మమ్మూలను ఈ విధంగా అడగటం సమంజసం కాదు, మాకు వివాహం చేయవలసినటువంటి బాధ్యత మా తండ్రి గారిది, కుశనాభుడిది, కనుక నీవు ఏదైనా ఉద్దేశ్యం ఉన్నట్లయితే మా తండ్రిని సంప్రదించవలసింది అని చెప్పేసి చెప్పగా ఉన్న వాయుదేవుడు వారిపైన కోపగించుకున్నవాడై వారి యొక్క శరీరంలో ఉండేటువంటి సౌందర్యమంతా కూడా తరిగిపోయే విధంగా తన యొక్క ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ క్రొకర ధనంజయ అనేటువంటి 9 రకాల వాయువుల్ని కూడాను వాటి ప్రసరణ అంతటినీ కూడాను నిలిపివేసేట ఈ 100 మంది కూడాను చాలా శక్తిహీనులైపోయి వికార రూపాన్ని కలిగిపోయి శరీరమంతా కూడా వంకర్లు తిరిగిపోయి తన తండ్రి దగ్గరికి వెళ్ళారట. తండ్రి అడుగుతున్నాడు కుశనాభుడు, అమ్మా, మీ దుస్థితికి కారణమేమిటని చెప్పేసి అడుగగా ఈ 100 మంది చెప్తున్నట తండ్రి, వాయుదేవుడు మమ్మల్ని ఈ విధంగా వివాహం చేసుకోవాలని చెప్పేసి కోరగా మేమంతా కూడా నిరాకరించడం జరిగింది, అందువల్ల వాయుదేవుడు మమ్మల్ని ఈ విధంగా కురూపును చేశాడని చెప్పేసి చెప్పగా ఉన్నటువంటి కుశనాభుడు తన కుమార్తెలతో ఈ విధంగా అంటున్నాడు, అమ్మ, మీరు కూడా తపశ్శక్తి ఉన్నవాళ్ళు కదా, మీరు వాయుదేవుని శపించవలసింది అని చెప్పేసి చెప్పగా ఉన్నటువంటి ఆ కుమార్తెలు ఆ 100 మంది కూడా ఈ విధంగా చెప్తున్నారు, క్షమాదానం, క్షమా యజ్ఞ, క్షమా సత్యం హి పుత్రిక, క్షమా యశ, క్షమా ధర్మ, క్షమయావిష్టం జగత్. నాన్నగారు, దానం కన్నా, ఒక యజ్ఞం కన్నా, ఒక నిజాన్ని పలకటం కన్నా, ఒక వ్యక్తిని, ఎదుటి వ్యక్తిని క్షమించడం అనేటువంటి గుణం చాలా గొప్పది అని చెప్పేసి అని ఆ యొక్క తండ్రితో చెప్పగా ఉన్నటువంటి ఆ యొక్క కుశనాభుడు చాలా సంతోషించాడు. కాలం గడుస్తున్నది, వీరికి వివాహం చేయటం ఎలాగా అని చెప్పేసని ఎదురు చూస్తున్నాడు, సమాలోచన చేస్తున్నాడు. అదే సమయంలో చూళి అనేటువంటి ఒక మహాముని ఉండేవాడు. ఆయన బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు, బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి వాడు. ఆయనకు సపరిలు చేయటం కోసం అని చెప్పేసిన సోమద అనేటువంటి ఒక గంధర్వ స్త్రీ ఆయన ఆశ్రమంలో ఉంటూ ఉండేది. ఆవిడని ఎవరు కూడా పిలిచి ఈ ఋషికి చూలికి సపర్యలు చేయమని చెప్పేసి ఎవరు కూడా చెప్పలేదు. కానీ ఆవిడే స్వయంగా ఈ యొక్క ఋషికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంలో ఆ చూలి యొక్క ఆశ్రమంలో ఉంటూ ఉంది. ఈ చూలి చాలా కాలం పడా ఆవిడ చేసేట సపర్యలను చూచి ఒకరోజు ఈ విధంగా అడుగుతున్నాడు. ఓ సోమద, నీవు నాకు చాలా గొప్పదైనటువంటి సేవలన్నీ కూడా చేస్తూ ఉన్నావు. నేను ఎప్పుడైతే హోమం కోసమని చెప్పేసి ప్రారంభిద్దామని చెప్పేసి సిద్ధమవుతూ ఉన్నానో, నా యజ్ఞానికి అవసరమైనటువంటి సామాగ్రిని కూడా సర్దుతున్నావు, నా ఇంటిని శుభ్రంగా ఉంచుతున్నావు, నాకు ఎటువంటి కష్టం కలగకుండా చూస్తున్నావు, కనుక నీదైనా ఒక ఏదైనా ఒక వరం నీకు ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసని ఈ చూలి సోమదతో చెప్పాట. సోమద ఆ చూలి చెప్పినటువంటి మాటలకు ఏ విధమైన సమాధానం చెప్పింది, ఏ విధమైనటువంటి కోరిక కోరింది అనేటువంటి విషయాన్ని ఇచ్చిన విరామం తర్వాత తెలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
నమస్కారం అండి, నేను మీ ఎల్పి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసి నేలపైన కథలే పలికేసి చిన్నారులైన, మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం సాయంత్రం 4:30 to 5 వరకు
బాలగోకులం, 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 మన బాలగోకులం, బాలగోకులం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నేస్తాలు ఒక చిన్న మాట. భారత ప్రభుత్వం మహిళల భద్రత కోసం దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన కొత్త యాప్ 112. అత్యవసర సమయాల్లో ఈ యాప్ లోని పానిక్ బటన్ నొక్కితే వెంటనే దగ్గరలో ఉన్న ఎమర్జెన్సీ రిసోర్స్ సెంటర్ కు, అక్కడి నుంచి సమీప పోలీస్ స్టేషన్ కు, వాలంటీర్లకు మీ సమాచారం లొకేషన్ తో సహా అందుతుంది. మీకు సత్వరమే సహాయం లభిస్తుంది. భారత మహిళలందరూ తప్పక ఈ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి. సమాజ హితం కోసం మైండ్ మీడియా ద్వారా జారీ చేయబడ్డ సందేశం ఇది. జై హింద్.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హరి ఓం. నమోస్తు రామాయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇందాక మనం చెప్పుకున్నాం, చూలి తపస్సు చేసేటువంటి సమయంలో సోమద అనేటువంటి ఒక అప్సరస ఈయనకు సపర్యలు చేయటం, ఆవిడ సపర్యలకు మెచ్చినటువంటి ఒక ఋషి ఆవిడకి ఏదైనా ఒక వరం ఇద్దామని చెప్పేసి అనుకుని ఆవిడతో చెప్పటం, ఈ సోమద ఋషి యొక్క తపశ్శక్తిని, ఋషి యొక్క తేజస్సును చూచినటువంటిదై, నాకు కూడా మీ అంతటి బ్రహ్మవైత్య అనేటువంటి కుమారుడు కావాలి అని చెప్పేసి అడగటం. ఋషి ఆవిడను అనుగ్రహించట. అనుగ్రహం మూలకంగా ఆ సోమదకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడు బ్రహ్మదత్తుడు. తండ్రి ఏ విధంగా అయితే గొప్ప తపస్వో బ్రహ్మజ్ఞాన పరాయణుడు, ఈ కుమారుడు కూడా అదేవిధంగా అంత గొప్ప తపస్విగా బ్రహ్మజ్ఞానం కలిగిన వాడిగా ఖ్యాతి వహించేట. అతని యొక్క ఖ్యాతి ప్రపంచమంతా కూడాను విరాజిల్లుతూ ఉన్నది. ఈ యొక్క బ్రహ్మదత్తుడు గురించి ఈ కుశనాభుడు విన్నాడు. అనుకుంటున్నాడు మనస్సులో, నా కుమార్తెలను ఈ బ్రహ్మదత్తుడికి వివాహం చేస్తే అందరూ కూడా తరిస్తారు అనేటువంటి ఉద్దేశం చేత ఈ సోమదకు కబురు చేసేట. ఆవిడ కూడా అంగీకరించింది. ఈ బ్రహ్మదత్తుడు ఈ కుశనాభుని యొక్క 100 మంది కుమార్తెలకు వివాహం జరుగుతూ ఉంది. వివాహ క్రతువులో భాగంగా ఈ బ్రహ్మదత్తుడు తన భార్యలైనటువంటి 100 మంది ఈ కుశనాభుని యొక్క కుమార్తెలను కూడా పాణిగ్రహణం చేస్తున్నాడు. అంటే చేపట్టుకుంటూ ఉన్నాడు. ఎవరు చేయైతే పట్టుకున్నాడో వెంటనే వారికి వాయుదేవుని ప్రభావం మూలకంగా ఏర్పడే గూలితనం, ఈ సౌందర్యం లేకుండా వీరంతా కూడాను ఏ విధంగా అయితే అంధకారంగా అయిపోయారో ఆ గుణాలన్నీ కూడా పోయి గతంలో ఎంత సౌందర్యవతులుగా ఉన్నారో అంతకు మించినటువంటి సౌందర్యం వారికి మరలా వచ్చిందిట. ఈ సోమద తన యొక్క కోడళ్లను, కుమారుడైనటువంటి బ్రహ్మదత్తుని చూచి చాలా సంతోషించింది. ఈ విధంగా పాణిగ్రహణం పూర్తయిన తర్వాత ఈ కుశనాభుడు కూడా చాలా సంతోషించాట. తన మనస్సులో ఉన్నటువంటి ఒకే ఒక వెలితే అయినటువంటి తన కుమార్తెల యొక్క కృపత్వం అంతా కూడాను పోయింది ఈ బ్రహ్మదత్తుడి మూలకంగా అని చెప్పేసి మనస్సులో సంతోషించిన వాడి. ఈ బ్రహ్మదత్తుడికి అనేకమనేటువంటి కానుకలతోటి, పురోహితులతోటి, సేవకులతోటి కూడా కలిపి కాంపిల్య నగరానికి పంపించాడు ఈ కుశనాభుడు. ఈ విధంగా జరుగుతూ ఉంది. ఎప్పుడైతే కుమార్తెల 100 మందికి కూడా వివాహం జరిగిందో వారికి ఉండేటువంటి దోషమంతా కూడా తొలగిపోయిందో, వాయుదేవుని మూలకంగా వచ్చేటువంటి కురూపమంతా కూడా తొలగిపోయిందో, ఈ యొక్క కుశనాభుడు చాలా సంతోషించాడు. కాలం గడుస్తూ ఉంది. కొంతకాలం తర్వాత కుశనాభుడు విధంగా మనసులో అనుకుంటున్నాడు, నాకు 100 కన్యలైతే కలిగారు, వారికి వివాహం చేయటం ద్వారా నేను కన్యాదాన ప్రతిఫలాన్ని అయితే పొందాను, కానీ నాకు పుత్ర సంతానం లేదు కదా అని చెప్పేసి మనసులో ఆలోచించిన వాడి. పుత్రకామిష్టి యాగాన్ని చేసేట. ఎప్పుడైతే ఈయన పుత్రకామిష్టి యాగాన్ని చేస్తూ ఉన్నాడో ఆ సమయంలో ఈ బ్రహ్మగారి మానసపుత్రుడు, ఈ కుశనాభుడి యొక్క తండ్రి అయినటువంటి కుశుడు వచ్చాట. వచ్చి తన కుమారుని చూచి ఆయన చేసేటువంటి ఒక పుత్రకామిష్టి యాగానికి సంతోషించే విధంగా అంటున్నట్ట, కుమార సర్వసద్గుణాలతోటి నీకు సరిసమానమైనటువంటి ఒక కుమారుడు నీకు జన్మిస్తాడు. అతను గాధి అనేటువంటి పేరుతోటి ప్రపంచ ప్రఖ్యాతి చెందుతాడు. ఈ యొక్క వంశాన్ని చిరస్థాయిగా నిలబెడతాడు అని చెప్పేసి అని ఈ యొక్క కుశుడు చెప్పాట. తన తండ్రి మాటలు అనేటువంటి యొక్క కుశనాభుడు కూడా చాలా సంతోషించాడు. ఈ పత్రకామిష్టియాగం పూర్తయింది. ఈయన తండ్రి గారైనటువంటి కుశుడు ఈ విషయాలన్నీ కూడా చెప్పినవాడై బ్రహ్మలోకానికి సశరీరంగా వెళ్ళిపోయాట, ఆకాశ మార్గంలో వెళ్ళిపోయాట. కొంతకాలం తర్వాత ఈ యాగ ప్రతిఫలంగా జ్ఞాని చాలా గొప్పదైనటువంటి తపశ్శక్తి పరాక్రమం కలిగేటువంటి కుమారుడు ఈ ఘృతాచి, ఈ యొక్క కుశనాముని యొక్క భార్య ఘృతాచికి కలిగేట ఆ పిల్లవాడికి తండ్రి చెప్పిన విధంగా గాధి అని చెప్పేసని నామకరణం చేశాడు. విశ్వామిత్ర మహర్షి చెప్తున్నాడు, రామ ఆ గాధి మా తండ్రి గారు, ఈ కుశుని యొక్క వంశంలో జన్మించారు కాబట్టి మా యొక్క వంశాన్ని కుశవంశము అయింది, అందువలన అందరూ కూడా కౌశికుడు అని చెప్పేసని పిలుస్తూ ఉంటారు. ఆ తర్వాత నాకు ఈ కుశనాభుడికి కుమారుడు ఈ గాధి, ఈ గాధికి అన్న ముందు ఈ కుశనాభుడికి కుమార్తె జన్మించింది, ఆవిడ సత్యవతి. ఆ సత్యవతీదేవి కూడా చాలా గొప్ప వ్రతనిష్ట కలిగింది, గొప్ప ప్రతివ్రత. ఆవిడ భర్త రుచియుక మహర్షి ఆవిడకి ఈ కుశనాభు రుచియుకుడికి వివాహం చేశాడు ఈ సత్యవతీదేవిని. ఆవిడ ఈ రుచియుకుడితో చాలా సంతోషంగా గడుపుతూ ఆయన చేసేటువంటి అన్ని రకాలైన తపస్సు యజ్ఞాలు దానాలలో ఇవిడు కూడా పాలుపంచుకుంటూ పతివ్రత ధర్మాన్ని చాలా గొప్పగా అనుసరిస్తూ చాలా గొప్పదైనటువంటి పుణ్యాన్ని సంపాదించింది. కాలక్రమంలో ఆ రుచియుకుడితో పాటుగా సశరీరంగా ఇవిడు కూడా స్వర్గానికి వెళ్ళింది. అక్కడ దేవతలందరినీ కూడా ఇవిడ ప్రార్థించింది, ఓ దేవతలారా, నేను మానవులందరికీ కూడా ఏదైనా సహాయం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను, అందువల్ల నేను భూలోకంలో కౌశికి అనేటువంటి ఒక నది పేరుతోటి ఈ యొక్క భూమండలం పైన నేను ప్రజలందరి యొక్క పాపాలను తొలగిస్తూ వారందరికీ కూడా జీవనాధారంగా ఉంటాను అని చెప్పేసి ఆ సత్యవతీదేవి చెప్పగా దేవతలంతా కూడా ఆవిడకి వరమిచ్చారు. వరప్రభావం మూలకంగా ఈ గిరివ్రజపురంలోని ఈ 5 కొండల మధ్య నుంచి ఆవిడ ప్రవహిస్తూ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క ఆకలి దప్పులు తీరుస్తూ ఈ యొక్క పంట పొలాలన్నింటినీ కూడా సస్యశ్యామలం చేస్తూ అందరినీ కూడా రక్షిస్తూ ఉన్నదయ్యా. నాకు మా యొక్క అక్కగారైనటువంటి సత్యవతి అంటే చాలా గొప్పదైనటువంటి ప్రేమ, అందువలన నేను హిమాలయ పర్వతాలలో పుట్టేటువంటి యొక్క ఈ శోణానది, ఈ కౌశికీ నదిని నదీ తీరంలోని ఆశ్రమం నిర్మించుకుని చాలా సంతోషంగా ఉంటూ ఉన్నాను అని చెప్పేసి విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి తెలియజేస్తున్నట్ట. ఇంకా చెప్తూ ఉన్నాడు విశ్వామిత్ర మహర్షి. ఈ విధంగా చెప్తూ ఉన్న క్రమంలో కాలం గడుస్తూ ఉన్నది. సూర్యభగవానుడు అస్తాద్రికి చేరుకున్నాడు. చీకట్లు కమ్ముకుంటూ ఉన్నాయి. విశ్వామిత్ర మహర్షి రామును చూచి, రామ, రాత్రుల్లో సంచరించేటువంటి గుడ్లగూపులు మొదలైనటువంటి ప్రాణులన్నీ కూడాను ఇటువైపు వస్తున్నాయి. నరభక్షకులైనటువంటి రాక్షసులు యక్షులు ఇక్కడ సంచరిస్తూ ఉన్నారు, కాబట్టి మనం ఇక విశ్రాంతి తీసుకుందాము అని చెప్పేసని రామచంద్రమూర్తితో చెప్పాట. ఈ విశ్వామిత్ర మహర్షి యొక్క వంశవృత్తాంతాన్ని వింటూ ఉన్నటువంటి రామచంద్రమూర్తి, మిగిలిన ఋషులంతా కూడా ఈ విధంగా అనుకుంటూ ఉన్నారు, ఆహా, కౌశిక వంశంలో పుట్టినటువంటి గొప్పవాడేటువంటి యొక్క విశ్వామిత్ర మహర్షి మూలకంగా మనం ఈరోజు చాలా గొప్పదేటువంటి కథలను చరిత్రను తెలుసుకున్నాము. ఈ కౌశికులందరిలో కూడా అంటే ఈ కుశుని యొక్క వంశంలో జన్మించిన వారందరిలో కూడాను విశ్వామిత్రుడు చాలా గొప్పవాడు. అదే వంశంలో వచ్చేటువంటి యొక్క కౌశికి అంటే విశ్వామిత్రుని యొక్క అక్కగారైనటువంటి ఈ సత్యవతీదేవి నదిగా మారేటువంటి ఒక శోణానది చాలా గొప్పది, నదులలో శ్రేష్టమైనది అని చెప్పేసని విశ్వామిత్ర మహర్షి యొక్క కీర్తిని వీరంతా కూడా కొనియాడుతూ ఆ రాత్రి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారట. అందరూ కూడా నిద్రలోకి మునిగిపోయారు. చక్కగా మరలా తెల్లవారుతూ ఉంది. ఆ రాత్రి అంతా కూడాను వీరంతా ఆ నదీ తీరంలో చక్కగా వారి యొక్క ప్రయాణ బడలికంతా కూడా తీరిపోయే విధంగా విశ్రాంతి తీసుకున్నారు. చక్కగా వేకూజాము నిద్రలేచారు. కాలకృత్యాలను కూడా తీర్చుకున్నారు. ప్రాత సంధ్యావందనాది కార్యక్రమాలను కూడా చేసుకున్న వారై చక్కగా వీరంతా కూడా మళ్ళా బయలుదేరి వెళుతూ ఉన్నట్ట. రామచంద్రమూర్తి విశ్వామిత్ర మహర్షిని అడుగుతున్నాడు, స్వామి, మనం ఇప్పుడు ఏ దారిని వెళ్ళవలెను? ఈ శోణానది ఇసుక తిన్నెలతోటి పడవలో వెళ్ళటానికి అంత అనువుగా లేనటువంటి ప్రదేశంగా కనిపిస్తుంది. అంటే బహుశా ఈ నదిలో ఉన్నటువంటి నీరంతా కూడా తక్కువ నీటి మట్టం ఉండటం మూలకంగా మధ్యలో ఇసుక దిబ్బలు పైకి వచ్చి నదిలో పడవలో ప్రయాణం చేసినట్లయితే ఆ ఇసుక దిబ్బల మూలకంగా పడవ ప్రయాణం సాగదు, కాబట్టి మనం ఇప్పుడు ఈ నదిని ఏ విధంగా దాటాలి అని చెప్పేసి రామచంద్రమూర్తి విశ్వామిత్ర మహర్షి అడిగట. విశ్వామిత్రుడి విధంగా చెప్తున్నాడు. రామ, పూర్వం ఋషులందరూ కూడాను ఈ నదిని దాటి ఏ విధంగా వెళ్ళారో ఆ యొక్క మార్గం నాకు తెలుసు. మనందరము కూడాను ఆ దారిలో ఇప్పుడు ఈ శ్వణానదిని దాటదామని చెప్పేసని ఆ రామచంద్రమూర్తి, లక్ష్మణుడు, విశ్వామిత్ర మహర్షి ముగ్గురు కూడాను, వారితో పాటు ఉన్నటువంటి మిగిలినటువంటి ఋషులంతా కూడాను ఈ నదిని విశ్వామిత్ర మహర్షి వెనక దాటి మధ్యాహ్నం వరకు ప్రయాణం చేశారట. అక్కడ మరలా కొంత విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అక్కడ వారందరికీ కూడాను మునులందరి చేత, దేవతల చేత, సమస్తమైనటువంటి మానవాళి చేత, సమస్తమైనటువంటి జీవరాశుల చేత కొనియాడబడేటువంటి గంగానది యొక్క ప్రవాహం వారికి కనిపించింది. ఆ మధ్యాహ్న సమయంలో రామచంద్రమూర్తి, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, మిగిలినటువంటి ఋషులంతా కూడా పవిత్రమైనటువంటి గంగానది జలాలను చూశారు. అందులో బెగ్గురు పక్షులు, హంసలతోటి, కరండవాలతోటి చాలా గొప్పదైనటువంటి కోలాహలంగా ఉన్నటువంటి ఆ గంగానది యొక్క సౌందర్యాన్ని ఈ రామచంద్రమూర్తి, మిగిలినటువంటి వాళ్ళంతా కూడా చూశారు. మనస్సు వారందరికీ కూడా చాలా ప్రశాంతంగా, చాలా ఉత్సాహభరితంగా ఉంది. చిన్న విరామం తీసుకుందాం. ఈ విరామం తర్వాత విశ్వామిత్ర మహర్షి ఏ విధమైనటువంటి కథలను వీరికి చెప్పారు, ఆ యొక్క కథలలో ఉండేటువంటి గొప్పతనాన్ని, ఆ కథలలో ఉండేటువంటి సౌందర్యాన్ని, ఆ ప్రాముఖ్యతను అన్నింటినీ కూడా మనం తెలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నగరానికి రాజు దశరథ మహారాజు, ఆ రాజుకు రాణులు మూవురు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. నోము ఫలములై వారికి కలిగిరి కుమారులు నల్వురు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. గడుపలేని ఆ పూజాని కౌశిక యాగము కాతిరమ్మని, కౌశిక యాగము కాతిరమ్మని, పలికెను నీరదజాముని, రామ కథను
హాయ్, నేను మీ కౌసల్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 నుండి 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఫ్రెండ్స్, ఒక చిన్న మాట. మీ పిల్లలకు మీరు ఇవ్వాల్సింది కేవలం ఆస్తిపాస్తుల్నే కాదు, ఆరోగ్యకరమైన పరిసరాల్ని కూడా. అందుకే వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. మీరు వేస్తున్న వ్యర్థాలు నేల మీద కాదు, మనందరి భారాన్ని మోస్తున్న భూమాత మీదని గుర్తుంచుకోండి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం, స్వచ్ఛమైన భారతానికి పునాది వేద్దాం. ఇది సమాజ హితం కోసం మైండ్ మీడియా వారు అందిస్తున్న సందేశం. జై హింద్.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
అరే ఓం నమోస్తు రామాయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇందాక మనం చెప్పుకున్నాం రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, విశ్వామిత్ర మహర్షి ఈ ముగ్గురు కూడాను శోణానదీ తీరంలో రాత్రికి విశ్రాంతి తీసుకున్నవారై, ఉదయా నిద్రలేచి స్నాన సంధ్యావందనాది కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నవారై మరలా ప్రయాణానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఆ సమయంలో రామచంద్రమూర్తి ఆ పక్కనే ఉండేటువంటి ప్రకృతిని, వాతావరణాన్ని, నదీ ప్రవాహాన్నంతటిని కూడా చూచినవాడై ఈ విధంగా అడుగుతున్నాడు మహర్షిని. మహర్షి, ఈ ప్రదేశమంతా కూడాను లోతు తక్కువగా ఉండి ఇసుక తిన్నెల బయటకు వచ్చినటువంటి ప్రాంతంగా కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో నది పడవ చేత నదిని దాటడం కష్టంగా అనిపిస్తోంది. లోతు ఎంత ఉన్నదో తెలియనటువంటి కారణం చేత ఈ నదిని దాటడం అనేటువంటిది ఎలాగో తెలియటం లేదు అని చెప్పేసిన రామచంద్రమూర్తి విశ్వామిత్ర మహర్షిని చూచి అడుగుతూ ఉండగా, రామచంద్రమూర్తిని చూచిన విశ్వామిత్ర మహర్షి చెప్తూ ఉన్నాడు, రామ, పూర్వం మహర్షులంతా కూడాను ఏ దారిలో ఈ నదిని దాటేవాళ్ళో ఆ దారి నాకు బాగా తెలుసు. మనందరం కూడాను ఆ దారిలో ఈ నదిని దాటదామని చెప్పేసని ఈ శోణానదిని వీరంతా కూడా దాటి ప్రయాణమే వెళుతూ ఉన్నారట. మధ్యాహ్న సమయం వరకు వీళ్ళంతా కూడా ప్రయాణం చేసి చాలా దూరం నడిచారు. వీళ్ళకు ఆ మార్గంలో గంగానది ప్రవాహం కనిపించింది. ఆ ప్రదేశం అంతా కూడాను హంసలతోటి, బెగ్గురు పక్షులతోటి, అనేక రకాలైనటువంటి పక్షుల కిలకిరా రావాలతోటి చాలా శోభాయమానంగా ఉంది. ఆ ప్రదేశమంతా కూడాను కన్నులకు పండుగగా కనిపిస్తుంది రామచంద్రమూర్తికి, మిగిలినటువంటి ఋషులందరికీ కూడాను. ఆ ప్రదేశంలో వారంతా కూడాను విడిది చేశారు. ఆ గంగానది తీరంలో ఉండేటువంటి ఒక ప్రదేశాన్ని శుభ్రపరుచుకుని వారంతా కూడా కొద్ది సమయం అక్కడ ఉండటానికి యోగ్యంగా చేసుకున్నారట. అక్కడ నుండి ఇసుకలో ఉన్నటువంటి ఆ మట్టిని కానివ్వండి, కర్రలు లాంటివి కానివ్వండి, ఈ బురద లాంటి ప్రదేశం అంతా కూడా లేకుండా శుభ్రమైన ప్రదేశాన్ని చూసుకుని వారంతా కూడా అక్కడ చక్కగా విశ్రాంతిగా కూర్చున్నారు. తర్వాత గంగానదిలో పవిత్ర స్నానాలు అవి చేశారు. వాళ్ళంతా కూడా విద్యుక్తంగా, అంటే ఎవరైతే ఒక మనిషి పుట్టాడో పుట్టుకతోటే ఒక 3 రకాలైనటువంటి రుణాలు ఆ మనిషికి ప్రాప్తిస్తాయి. కన్నందుకు ఎవరి గర్భానైతే మనం పుట్టామో ఆ తల్లిదండ్రుల యొక్క రుణాన్ని మనం తీర్చుకోవాలి. రెండవది మన గోత్రంలో ఉండేటువంటి ఋషులు, ఏదెవరైతే మన గోత్రానికి మన వంశానికి మూల పురుషులుగా ఉన్నటువంటి ఋషులు ఉన్నారో వాళ్ళకు రుణాన్ని కూడా మనం తీర్చుకోవాలి. తర్వాత ఈ జన్మకు కారణమైనటువంటి మన పాపపుణ్యాలన్నిటికీ కూడాను సమానమైనటువంటి ప్రతిఫలాలు ఇచ్చేటువంటి ఈ దేవతల యొక్క రుణాన్ని కూడా మనం తీర్చుకోవాలి. కనుక ఆ దేవతల రుణాన్ని తీర్చుకోవడం కోసం, పితృదేవతలకు రుణాన్ని తీర్చుకోవడం కోసం, ఋషుల యొక్క రుణాన్ని తీర్చుకోవడం కోసం ఈ విశ్వామిత్రుడు మిగిలినటువంటి ఋషులంతా కూడాను దేవతలకు ఋషులకు పితృణాలందరికీ కూడాను తర్పణలు అర్పించారు. తర్వాత ఆహుతాగ్నులు అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడాను నిత్యాగ్నిహోత్రం చేయవలసి ఉంటుంది. అందులోనూ క్షత్రియుడు అయినటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణుడికి, ఋషులుగా ఉన్నటువంటి ఈ విశ్వామిత్రుడు మొదలైనటువంటి ఋషులందరికీ కూడాను ఆహుతాగ్నులు అనేటువంటి ప్రాణ సమానంగా ఉంటాయి. ఈ ఆహుతాగ్నుల్లో అగ్నిని విరేల్చి వారంతా కూడాను అగ్నికి యథాశక్తిగా హవిస్సును అర్పించారు. ఆ హవిస్సులో మిగిలినటువంటి అన్నాన్ని, అంటే ఎవరైతే ఈ రోజుల్లో అంటే మనం ఈ గ్యాస్ పొయ్యిలు వచ్చాయి కానివ్వండి, ఒకప్పుడు ఆహారం అంటే మంత్రపూర్వకంగా హోమం చేసి ఆ హోమంలోనే అన్నాన్ని వండి కొంత భాగాన్ని అగ్నికి సమర్పించి మిగిలినటువంటి భాగాన్ని ఆహారంగా తీసుకుంటారు ఋషులు. వీళ్ళంతా కూడాను ఇప్పటికీ కూడాను మహానుభావులు, అలా జీవితం గడిపేటువంటి వాళ్ళు చాలామంది మనకు చాలామంది కనిపిస్తూనే ఉంటారు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో. అటువంటి హవిస్సును అగ్నికి సమర్పించి మిగిలినటువంటి ఆ హవిభాగాన్ని వీళ్ళంతా కూడా భుజించారు. విశ్రాంతిగా కూర్చున్నారు ఈ యొక్క ఋషులు, రామచంద్రమూర్తి, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు అంతా కూడాను. వీరంతా కూడా విశ్వామిత్ర మహర్షి చుట్టూతా కూర్చుని ఈ విధంగా అడుగుతున్నారు. ముఖ్యంగా రామచంద్రమూర్తి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఎందుకంటే తను అయోధ్య వదిలి రామచంద్రమూర్తి, లక్ష్మణ స్వామి ఇద్దరూ కూడాను తండ్రి యొక్క ఆదేశం మేరకు వీళ్ళంతా కూడా వచ్చారు ఈ యొక్క విశ్వామిత్ర మహర్షి యొక్క ఈ యజ్ఞాన్ని రక్షించడం కోసమని చెప్పేసి అని పంపించే సమయంలో దశరథ మహారాజుగా రామచంద్రమూర్తికి చెప్పారు, ఇక్కడి నుంచి తండ్రి ఈ తండ్రి నన్ను నా మాటను ఏ విధంగా అయితే గౌరవిస్తావో, నా మాటను ఏ విధంగా అయితే నువ్వు ఆచరిస్తావో, ఇక్కడ నుంచి విశ్వామిత్ర మహర్షి యొక్క మాటను కూడా అదేవిధంగా గౌరవించి ఆచరించాలి అని చెప్పేసని రామచంద్రమూర్తికి దశరథ మహారాజు గారు చెప్తారు. ఇప్పుడు మనం గత భాగాల్లో మనం చెప్పుకున్నాం, తాటక సంహార సమయంలో కూడా రామచంద్రమూర్తితో విశ్వామిత్ర మహర్షి తాటక స్త్రీ అని చెప్పి చూడకుండా తాటక వధ చేయమని చెప్పేశానంటే రామచంద్రమూర్తి చెప్తాడు విశ్వామిత్ర మహర్షితోటి, పితృవచన నిర్దేశాత్ పితృవచన కారణార్త్, అంటే నా తండ్రి చెప్పినటువంటి మాట మేరకు నిన్ను గౌరవించండి, నిన్ను గౌరవించాలి, నువ్వు చెప్పినటువంటి పనిని తూచా తప్పకుండా ఆచరించాలి అని చెప్పి చెప్పారు. కనుక విశ్వామిత్ర మహర్షి నేను ఈ తాటక వధ చేస్తాను అని చెప్పేసని చెప్పాడు అని చెప్పి మనం గతంలోనే భాగాల్లో మనం చెప్పుకున్నాం. అట్లాంటి రామచంద్రమూర్తి గురువైనటువంటి విశ్వామిత్ర మహర్షి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. మరొక విషయం ఏమిటయ్యా అంటే, అంతటి గొప్ప మహానుభావుడు, అంత శాస్త్రవేత్త, వేద వేదాంగాలన్నీ కూడా తెలిసినవాడు, పైగా సమస్తమైనటువంటి వంశాల యొక్క సమస్తమైన యొక్క ప్రదేశాల యొక్క చరిత్ర తెలిసినవాడు, స్వయంగా తాను అన్నిటినీ కూడాను ధర్మాన్ని ఆచరించి నలుగురికి చెప్పగలిగేటువంటి సమర్థత ఉన్నటువంటి విశ్వామిత్ర మహర్షి లాంటి గురువు దొరకడం అనేటువంటిది రామచంద్రమూర్తి చాలా గొప్ప భాగ్యంగా ఆయన అనుకున్నాడు. అందువలన ఎక్కడా కూడా సమయాన్ని వృధా చేయకుండా వారు ఏ ప్రదేశాల్లో ఉంటే ఆ ప్రదేశం యొక్క గొప్పతనం గురించి, ఆ ప్రదేశం యొక్క చరిత్ర గురించి ఆయన అడుగుతున్నాడు. విశ్వామిత్ర మహర్షి కూడా రామచంద్రమూర్తి అడిగేటువంటి ప్రశ్నలను గురించి ఏమాత్రం విసుగు లేకుండా రామచంద్రమూర్తిలో ఉండేటువంటి ఆ జిజ్ఞాసను, ఉత్సుకతను చూసిన వాడి చాలా ప్రేమతోటి రామచంద్రమూర్తికి సమాధానం చెప్తున్నాడు. రామచంద్రమూర్తి అడుగుతున్నాడు, గురుదేవా, స్వర్గలోకంలోను భూలోకంలోను పాతాళంలో కూడాను సమస్తమైనటువంటి దేవతల యొక్క, మానవుల యొక్క, రాక్షసుల యొక్క సమస్తమైనటువంటి పాపాలను తొలగించి అందరినీ కూడా పునీతం చేసేటువంటి గంగానది యొక్క వృత్తాంతం గురించి నేను వినాలి అని చెప్పి అనుకుంటున్నాను. నేను పూర్వం విన్నదాని ప్రకారంగా గంగానదిని త్రిపథగా అని చెప్పి అంటారని చెప్పేసి విన్నాను. ఈ గంగానది త్రిపథగా ఎలా అయింది, ఈ స్వర్గలోకంలో ఉండేటువంటి గంగ భూలోకంలో, భూలోకానికి ఎలా వచ్చింది, భూలోకంలో ప్రవహించినటువంటి ఈ గంగానది మళ్ళా పాతాళానికి ఎలా చేరుకుంది, ఈ యొక్క వృత్తాంతం అంతటినీ కూడా నాకు సవివరంగా చెప్పవలసింది అని చెప్పేసి రామచంద్రమూర్తి చేతులు రెండు కూడా కలిపి నమస్కరించి వినమ్రంగా తన గురువైనటువంటి విశ్వామిత్ర మహర్షిని ప్రార్థనాపూర్వకంగా అడిగాడు. వెంటనే విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తి యొక్క ఉత్సాహానికి, జిజ్ఞాసకు చాలా సంతోషించిన వాడి రామచంద్రమూర్తికి తనకు తెలిసినటువంటి విషయాలన్నిటినీ కూడాను చెప్పాలి, రామచంద్రమూర్తిని తీర్చిదిద్దాలి, సమాజంలో లోకంలో రామచంద్రమూర్తిని ఒక ఆదర్శారాముడుగా ఆదర్శ పురుషునిగా నిలబెట్టాలి అనేటువంటి సంకల్పం చేత రామచంద్రమూర్తికి ఈ గంగానది వృత్తాంతాన్ని తెలియచేస్తున్నాడు విశ్వామిత్ర మహర్షి. రామ, పూర్వం హిమాలయ పర్వతము హిమవంతుడైనటువంటి ఒక గొప్ప గిరి శ్రేష్ఠుడైనటువంటి ఒక రాజు ఉండేటువంటి వాడు, ఇతని యొక్క భార్య మేన, ఆవిడ మేరు పర్వతం యొక్క కుమార్తె. ఈ హిమవంతుడు మేనలకి ఇద్దరికీ కూడాను ఇద్దరు కుమార్తెలు జన్మించారు. ఆ ఇద్దరు కుమార్తెలలో పెద్దది అత్యంత సౌందర్యవంతురాలైనటువంటిది ఈ గంగాదేవి. రెండవ కుమార్తె పరమశివుని మెప్పించి పరమశివుని యొక్క అర్ధాంగిగా ఉన్నటువంటి ఉమాదేవి, ఆవిడనే మనందరం కూడా పార్వతీదేవి అని చెప్పేసని కొనియాడుతూ ఉంటాం. ఈ హిమవంతుడు మేనాదేవుల యొక్క పుత్రికలు, పెద్ద ఆవిడ గంగా, రెండవ ఆవిడ పార్వతీదేవి. ఇలా ఉండగా ఒకనొక సందర్భంలో దేవతలంతా కూడా హిమవంతుడిని చూచి హిమవంతుడికి నమస్కారం చేసి, ఓ హిమవంత, స్వర్గంలో దేవతల యొక్క కోరికలన్నీ కూడా తీర్చడం కోసం, దేవతల యొక్క సంకల్పాలన్నీ కూడా నెరవేర్చడం కోసం, దేవకార్యం కోసం గంగాదేవిని స్వర్గానికి పంపించవలసింది అని చెప్పేసి వేడుకున్నారట ఈ యొక్క దేవతలంతా కూడాను. హిమవంతుడు గంగాదేవిని చూచి గంగాదేవిని ఒప్పించి స్వర్గానికి పంపించాడు. గంగాదేవి భూలోకాన్ని తల్లిదండ్రులను వదిలి స్వర్గానికి వెళ్ళిన కారణం చేత బ్రహ్మదేవుడు మొదలైనటువంటి మిగిలిన దేవతలంతా కూడా గంగకు అనేక రకాలైన వరాలు ఇచ్చారు. గంగాదేవి పాపాలను తొలగించేటువంటి గొప్ప గుణం కలిగేటువంటిదిగా, సాధారణంగా ఈ నదులన్నిటినీ కూడా సృష్టించినటువంటి బ్రహ్మగారి యొక్క ఆదేశం ప్రకారంగా నదులన్నీ కూడా ప్రవహిస్తూ ఉంటాయి. కానీ గంగానదికి స్వేచ్ఛాగమనం, అంటే గంగా ఎలా ప్రవహించాలి అని చెప్పి కోరుకుంటే అలా ప్రవహించే విధంగా గంగకు స్వయంగా బ్రహ్మదేవుడే వరమిచ్చేట. అందువలన స్వర్గలోకంలో మందాకిని అనేటువంటి పేరుతోటి యొక్క గంగానది చాలా స్వచ్ఛమైనటువంటి, దేవతలందరి యొక్క కోరికలే కూడా నెరవేర్చే విధంగా దేవకార్యాన్ని తీర్చడం కోసం స్వర్గలోకంలో విరాజులుతూ ఉన్నది. చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత ఈ కథను కొనసాగిద్దాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
సీతమ్మ తల్లితో వచ్చాడురా, రామన్న రాముడు కోదండ రాముడు నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
సద్గురువు యొక్క వచనాలు దివి నుండి భువికి జాలువారే అమృత బిందువులు. దత్తస్వరూపులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనేక సందర్భాల్లో అందించిన పాటలు, కథలు, మాటలను ఏల్చికూర్చి మీకోసం అమృత బిందువులు అనే కార్యక్రమంలో మీ రాజవరం ఉష భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం ఉదయం 10:30 నుండి 11 వరకు మీకు అందిస్తోంది. మరి మీరు వినేందుకు సిద్ధమే కదా.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
దేశాలారా, ఒక చిన్న మనవి. పెద్దల మాట చద్ది మూట. మనమే సర్వస్వం అనుకుని వారి అనుభవాలు, మనోభావాలు బిడ్డలైన మనకి వారు తేనెతో రంగరించి ఇస్తామంటుంటే క్షణికావేశంలో కాలదన్నక వినండి. మన జీవిత ప్రయాణంలో అవి మన మైలురాళ్ళు కావచ్చు. వారి మాటని గౌరవిద్దాం. మన జీవిత ప్రయాణంలో మనకి తప్పడడుగులు నేర్పిన మన పెద్దవారికి వారి వృద్ధాప్యంలో చేతికర్ర అవుదాం. ఇది సమాజ హితం కోసం మైండ్ మీడియా వారు అందించే సందేశం. జై హింద్.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హరే ఓం. నమోస్తు రామాయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇందాక మనం చెప్పుకున్నాం హిమవంతుడు, మీనా దంపతులకు 2 కుమార్తెలు కలిగారని. పెద్ద కుమార్తె గంగాదేవి, 2 కుమార్తె ఉమాదేవి. ఈవిడనే మనం పార్వతి అని చెప్పేసి అనుకున్నాం. దేవకార్యం కోసం గంగాదేవిని దేవతలంతా కూడా స్వర్గానికి తీసుకువెళ్ళిపోగా చిన్న కుమార్తె అయినటువంటి ఈ పార్వతీదేవి పరమశివుని కోసం ఘోరమైనటువంటి అత్యంత తీవ్రమైనటువంటి తపస్సు చేసినది, పరమశివుని మెప్పించి ఆయన వివాహం చేసుకుంది. ఈ కారణం చేత గంగాదేవి మూలకంగా, పార్వతీదేవి మూలకంగా హిమవంతుడు, ఈ మేనా దంపతి ఇద్దరూ కూడాను పుణ్యచరిత్రులు అయ్యారు. వీరిద్దరూ కూడాను వారికి కలిగినటువంటి సంతానం ఈ గంగా పార్వతులు ఇద్దరూ కూడాను లోకపూజ్యులయ్యారు. తర్వాత రామచంద్రమూర్తిని చూసి విశ్వామిత్రి మహర్షి విధంగా చెప్తున్నాడు, రామ నీకు గంగాదేవి యొక్క వృత్తాంతం అంతటి నీకు కూడా తెలియచేశాను. ఆవిడ ఏ విధంగా పుట్టింది, తల్లిదండ్రులు ఎవరు, గంగాదేవి యొక్క స్వర్గానికి ఎలా చేరుకుంది, స్వర్గ ప్రయాణం అన్నీ కూడా చెప్పాను నీకు అని చెప్పేసిన విశ్వామిత్ర మహర్షి రామను చూసి అన్నట్ట. వెంటనే రామచంద్రమూర్తి అంటూ ఉన్నాడు ఈ విధంగా, గురువుగారు సమస్తమైనటువంటి ధర్మాలు చెప్పగలిగేటువంటి సమర్థులు మీకన్నా ఎవరూ లేరు. నేను పూర్వం విన్నదాని ప్రకారంగా గంగానది త్రిపథగాని స్వర్గలోకంలో నుంచి భూలోకానికి వచ్చి, భూలోకంలో నుంచి పాతాళానికి వెళ్ళి సమస్తమైనటువంటి ప్రజలందరినీ కూడాను ఆవిడ తరింపచేసింది అని చెప్పేటువంటి విషయాన్ని విన్నాను నేను. కనుక నా ఇందు దయ ఉంచి నాకు సమస్తమైనటువంటి వృత్తాంతాన్ని తెలియచేయవలసింది, సమస్తమైనటువంటి గంగానది యొక్క కథను చెప్పవలసింది అని చెప్పేసని ఈ పార్వతీ గంగాల యొక్క వృత్తాంతం గురించి విశ్వామిత్ర మహర్షిని రామచంద్రమూర్తి మరలా చేతులను జోడించి అడిగాట. అంటే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, వినేటువంటి శ్రద్ధ ఉన్నటువంటి వాడికి అనేకమైన అనుమానాలు వస్తూ ఉంటాయి. తను గతంలో ఉన్నటువంటి దానికి, ప్రస్తుతం గురువుగారు చెప్పేటువంటి దానికి మధ్యలో ఉన్నటువంటి భేదాన్ని కానివ్వండి, అందులో ఉండేటువంటి పోలికలను కానివ్వండి, సరిపోల్చుకుని తర్వాత మిగిలినటువంటి కథను కూడా ఆయన విందామని చెప్పేసని రామచంద్రమూర్తి ఉత్సాహంతో అడగటం. విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తి యొక్క ఉత్సాహాన్ని గమనించిన వాడై ఆ విశ్వామిత్ర మహర్షి కూడా శిష్యవాత్సల్యం చేత చెప్పటం జరుగుతోంది. రామచంద్రమూర్తి అడిగిన ప్రశ్నకు తపోధృడైనటువంటి విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణుడికి విధంగా చెప్తున్నాడు, రామ పూర్వం నీలకంఠుడు పార్వతీదేవి వివాహం చేసుకున్న పిమ్మట కైలాసలోకంలో వీరిద్దరూ కూడా చాలా కాలం పాటు క్రీడిస్తూ ఉన్నారట. అంటే ఇద్దరు కూడా సంతోషంగా కలిసి ఉన్నారు. ఈ సమయంలో ఎంత చాలా కాలం ఎంతకాలం అంటే 100 దివ్య సంవత్సరాలు అని చెప్పి బహుశా అనుకోవచ్చు. 100 దివ్య సంవత్సరాలు అంటే మన మానవ లోకంలో భూలోకంలో ఉండేట సంవత్సరాలు కాకుండా దేవతల లోకంలో ఉండేటువంటి సంవత్సరాలు 100 సంవత్సరాలు వీరిద్దరూ కూడా ఏకాంతంలో గడిపారు, మిగిలేటువంటి ప్రపంచంతో సంబంధం లేకుండా. ఇంతలోకి ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలంతా కూడా ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకుని పరమశివుడు అత్యంత గొప్ప శక్తివంతుడు, పార్వతీదేవి కూడా గొప్ప మహిమాన్వితమైనటువంటి శక్తివంతురాలు, శక్తి స్వరూపిణి, వీళ్ళిద్దరికీ కనుక సంతానం కలిగినట్లయితే ఆ సంతానాన్ని మనం చూడగలమా, ఆ సంతానాన్ని మనం భరించగలమా అనేటువంటి ఒక భయం చేత వీళ్ళంతా కూడా కైలాసం దగ్గరికి వెళ్ళి కైలాసం ముందు నిలబడి పరమశివుని విధంగా ప్రార్థిస్తూ ఉన్నట. దేవదేవ మహాదేవ త్రికాలగ్నమహేశ్వర అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నారట. ప్రార్థిస్తున్నటువంటి ఈ దేవతల యొక్క ప్రార్థనను విన్నటువంటి పరమశివుడు అంతఃపురంలోంచి బయటకు వచ్చి దేవతలందరూ కూడా చూచి ఈ విధంగా అడుగుతున్నట. దేవతలారా, మీకు ఎటువంటి కష్టం కలిగింది, మీరు ఎందుకు ఈ విధంగా నన్ను ప్రార్థన చేస్తున్నారు అని చెప్పేసి అడుగగా ఉన్నటువంటి యొక్క దేవతల యొక్క మొర విన్న పరమశివుడు అడుగగా ఈ దేవతలు అడుగు చెప్తూ ఉన్నారు పరమశివుడితోటి, మహాదేవా మీకు కలిగేటువంటి సంతానాన్ని మేమెవరం కూడా భరించలేము, మేమెవరం కూడా ఆ యొక్క సంతానం యొక్క తీవ్రతను మేము తట్టుకోలేము, కనుక మీరు సంతానం ఇక కనవద్దు, మీ యొక్క క్రీడను విరమించి మీ ఇరువురు కూడాను పార్వతీ పరమేశ్వరులైన మీ ఇద్దరు కూడాను తపస్సు చేసుకోవాల్సింది అని చెప్పేసని ఇరువురు కూడా పరమశివుడు ప్రార్థించారట. పరమశివుడు తదాస్తు అని చెప్పి అన్నాడు. ఇంతలోకి అంతఃపురంలో నుంచి ఈ బయట జరిగేటువంటి కోలాహలం అంతా కూడా వినటువంటి పార్వతీదేవి బయటకు వచ్చింది. జరిగిన వృత్తాంతం అంతా కూడా తెలుసుకుంది. ఎప్పుడైతే దేవతలు సంతానాన్ని కనవద్దు అని చెప్పేసి పరమశివుణ్ణి వేడుకున్నారో, పరమశివుడు అలాగే అని చెప్పి అన్నాడో, వెంటనే పార్వతీదేవి కోపం వచ్చింది. ఎందుకంటే ఏ స్త్రీకైనా కానివ్వండి సంతానాన్ని పొందవద్దు అన్నటువంటి విషయం చాలా బాధను కలిగించే విషయం, కోపాన్ని కలిగించే విషయం. దేవతలు అనవసరంగా అటువంటి విషయంలో వేలు పెట్టారు వీరందరూ కూడా. అంటే పార్వతీదేవి కోపం వచ్చి ఈ విధంగా అంటుంది, ఇక నుంచి దేవతలు ఎవరికీ కూడాను సంతానం కలుగకుండా ఉండుగాక అని చెప్పి శపించి వేసిందిట. ఇంతలోకి పరమశివుడు దేవతందరినీ కూడా చూచినవాడై, నేను పార్వతీదేవితో సంతానం కనను కానివ్వండి, పార్వతీదేవితో చాలా కాలం పాటు కలిసి ఉన్నటువంటి క్రీడిస్తున్న కాణంచేత కొంత శివ తేజస్సు బయటకు వచ్చింది, ఈ శివ తేజస్సుని ఎవరు భరిస్తారు అని చెప్పేసి అని దేవతను అడిగేటువంటి సమయంలో ఈ దేవతలంతా కూడాను ఈ శివ తేజస్సును భూమండలం పైన వదిలివేయండి అని చెప్పేసి చెప్పగా శివుడు అలాగే ఈ శివ తేజస్సును భూమండలం పైన వదిలేశాడట. ఎప్పుడైతే ఈ భూమండలం పైన శివ తేజస్సును వదిలేశాడో వెంటనే ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి తన యొక్క భర్త తేజస్సును ధరించినటువంటి కారణం చేత భూదేవిని కూడా శపించి వేసిందిట. ఎవరైతే నా భర్త తేజస్సు మూలకంగా నాకు సంతానం కలగాలి, అటువంటి ఆ తేజస్సును నువ్వు భరించావు, నీకు సంబంధం లేనటువంటి శివుని తేజస్సు నువ్వు భరించావు కాబట్టి ఇక నుంచి నువ్వు అనేక మంది పురుషులకు భార్యవైపోతావని చెప్పేసి శపించి వేసిందిట పార్వతీదేవి భూదేవిని. సరే, కాలం గడిచింది. తారకాసుడు అనేటువంటి ఒక రాక్షసుడికి విషయం తెలిసింది. తారకాసుడు బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేసి శివపార్వతుల యొక్క సంతానం ద్వారా మాత్రం నేను మరణించాలి అనేటువంటి ఒక వరాన్ని పొందాడు. ఇక దేవతలందరూ కూడా హింసిస్తూ ఉన్నట్ట ఈ తారకాసుడు. ఎంత గొప్పగా హింసించాడంటే ఈ తారకాసురుడు పేరు వింటే వీళ్ళంతా కూడా భయపడిపోతూ ఉన్నారట. ఒకళ్ళనొకడు కలుసుకుందామన్నా కూడా చాలా భయభ్రాంతి గురైపోతున్నారట. వీళ్ళంతా కూడా ఒకరోజు రహస్యంగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ తారకాసుడిని సంహరించాలి. ఈ తారకాసుడు ఎలా సంహరింపబడతాడు, తారకాసుడిని బారి నుంచి మేమంతా కూడా ఎలా విముక్తి పొందాలి అనేటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారట. ఏర్పాటు చేసుకుని వీరంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ సమస్యకు పరిష్కారం చెప్పగలిగిన వాడు ఒక బ్రహ్మదేవుడు మాత్రమే అని చెప్పేసి అనుకున్న వాళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్ళాట. రహస్యంగా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుని ప్రార్థిస్తున్న బ్రహ్మదేవ, మా ఈ కష్టాలకి కారణం ఏమిటని చెప్పేసి అడుగుగా, యా మీ యొక్క కష్టాలకు తీరేటువంటి మార్గం ప్రస్తుతం ఏది కూడా కనిపించడం లేదు, ఎందుకంటే శివపార్వతుల యొక్క సంతానం కలుగదు, మీరే పరమశివుణ్ణి వరం పొంది వరం అడిగారు, మీరిద్దరూ కూడా సంతానాన్ని కడకుండా ఎప్పటికీ కూడా శాశ్వతంగా తపస్సు చేసుకుంటూ ఉండమని చెప్పేసి ఆ కారణం చేత శివపార్వతులకు సంతానం కలిగేటువంటి అవకాశం లేదు, మీ కష్టాలన్నీ కూడా ఈ విధంగా కొనసాగవలసింది అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్పగా ఉన్నటువంటి దేవతలంతా కూడా చాలా బాధపడ్డారట. బ్రహ్మదేవుని ఇంకా ప్రార్థన చేస్తున్న స్వామి, మా కష్టాలు తొలగేటువంటి మార్గం మరేదైనా ఉంటే చెప్పవలసింది అని చెప్పేసి అడుగగా బ్రహ్మదేవుడు బాగా ఆలోచించిన వాడై, ఓ ఇంద్ర, శివుని యొక్క తేజస్సు భూమండలం పైన ఉంది. ఆ శివ తేజస్సును కనుక సంతానంగా మార్చగలిగినట్లయితే శివ తేజస్సు మూలకంగా జన్మించడం ఆ శివుని యొక్క కుమారుడు తారకాసుని సంహరించే మీ యొక్క కష్టాలన్నింటి నుంచి కూడాను మిమ్మల్ని బయటపడేస్తాడు అని చెప్పేసని ఈ దేవతలందరికీ కూడాను బ్రహ్మదేవుడు ఒక ఉపశమన మార్గాన్ని తెలియచేసేట. కానీ ఇక్కడ ఒక పెద్ద చిక్కు ఉంది. ఎందుకంటే ఇప్పుడు శివతేజస్సును ఏ స్త్రీ ధరించాలి? ఎందుకంటే దేవతల వరకు కూడా సంతానం కలగకూడదు అని చెప్పేసి పార్వతీదేవి శపించి వేసింది. కనుక దేవతల యొక్క భార్యలకెవరికి కూడాను సంతానం కలగదు. భూదేవి ఈ శివుని యొక్క తేజస్సును గ్రహించింది అన్న కారణం చేత అనేక మందికి భార్య అవుతామని చెప్పేసని ఈ భూదేవి కూడా శపించింది. అందువలన మరే స్త్రీ కూడాను శివుని యొక్క తేజస్సును స్వీకరించి సంతానం కనటానికి సాహసించదు. ఇటువంటి దారుణమైనటువంటి కష్టకాలంలో దేవతలు ఏ విధంగా వాళ్ళ యొక్క కష్టాల నుంచి బయటపడాలో దిక్కుతోచని పరిస్థితుల్లో బ్రహ్మదేవుడు దేవతల్ని కూడా చూచి ఈ విధంగా చెప్తున్నట్ట, దేవతలారా, పార్వతీదేవి యొక్క సోదరి ఆవిడకన్నా పెద్దదైనటువంటి గంగాదేవి స్వర్గంలో ప్రవహిస్తూ ఉంది. మీరు కనుక ఆవిడను ప్రార్థించినట్లయితే, శివుని తేజస్సు ఆవిడ కనుక గ్రహించినట్లయితే మీకు సమస్యకు కొంత పరిష్కారం లభిస్తుంది అని చెప్పేసిన బ్రహ్మదేవుడు దేవతలందరికీ కూడాను ఒక ఉపశమన మార్గాన్ని తెలియచేసేట. ఈ దేవతలంతా కూడాను చాలా సంతోషించారు. ఈ తర్వాత వచ్చాడు చిక్కుముళ్ళ లాంటివి. గంగాదేవి ఈ శివుని తేజస్సును భరించడం కోసం ఆవిడ అంగీకరించిందా, లేక శివుని తేజస్సు అలా వృధా అయిపోయిందా, లేక శివుని తేజస్సు మూలకంగా సంతానం కలిగిందా, ఈ తారకాసుడు ఎలా సంహరింపబడ్డాడు, తర్వాత జరిగేటువంటి వృత్తాంతం అంతటినీ కూడాను మనం వచ్చేటువంటి భాగంలో తెలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు నమోస్తు రామాయణ కార్యక్రమం July 8, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of my ind media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.